యోగ్యత మనస ధారణ యోగ్యత మనస ధారణ యోగ్యత మనస పతంజలి యోగ సూత్రాలలో యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహారం తర్వాత వచ్చేది ధారణ. సాధనా పాదం అంతా ఎందుకంటే మీకు ధారణ రావాలి. ఇది సాధనా పాదంలోని 53వ శ్లోకము. ఇంకేత చివరికి వచ్చేసాం మనం. క్రియాయోగం ఎందుకు చేస్తున్నాం అనేది తపస్సు స్వాధ్యాయము ఈశ్వర ప్రణిధానం ఇదంతా చేయటం ఎందుకు అంటే ధారణ యోగ్యత మనస అనండి. ధారణ యోగ్యత మనస. ధారణ అంటే ధర్మము, దాన్ని భరించేది. ఏ దాని మీద మీ మనస్సు ఉంటే ఆ ధర్మం మీలోకి వస్తుంది. ఇంచేత మీ ధర్మాలను మార్చుకోవటము, మీ లక్షణాలను మార్చుకోవటము, చివరికి పరకాయ ప్రవేశము. చెట్టులో కావాలంటే చెట్టులోకి వెళ్ళిపోవచ్చు. పూర్వకాలం ఋషులు ఆయుర్వేదం అది ఈ రీసెర్చ్ తో చేశారు. ఆ చెట్టు ఎందుకు పనిచేస్తుంది అంటే చెట్లకు దూరిపోతాయి. ఆ చెట్టే చెప్తుంది ఏం చేస్తుంది. బయట నుంచి నువ్వు అవస్థపడి నేర్చుకునేది వేరు, నువ్వే అదైపోవటం వేరు. తేడా అర్థమవుతుంది కదా. అంచేత ఒక తులసి చెట్టు ఉంది, తులసి చెట్టు ఎలా పనిచేస్తుంది, నువ్వు తులసి చెట్టు అయిపోతే నీకు తెలుస్తుంది ఎలా పనిచేస్తుందో. మీరు రోజల్లో ఎలా ఉంటారో అన్నది నాకు ఎప్పుడు తెలుస్తుంది, నేను మీరైపోతే. అంతకంటే తక్కువలో కుదరదు. బేరం దేనికి బేరం, ఇంటికి బేరం. మీరు ఎలా ఉంటారో నాకు ఎప్పుడు తెలుస్తుంది, మీలాగా నేనైపోతే, లేకపోతే మీరే నేనైపోతే. అంతకంటే తక్కువలో అవగాహన రాదు కదా. అది సిద్ధిస్తుంది ఈ సాధనా పాదము 53వ శ్లోకంలో చెప్పాడు. అది ధారణ యోగ్యత మనస. దీనికి కేవల కుంభకం ఒకటే మార్గము. దానిపైన చెప్తాడు పై శ్లోకాలలో. కేవల కుంభకము అంటే గాలి తీసుకోకుండా ఉండుట, గాలి వదలకుండా ఉండుట. అంటే మనకి రెండు రకాలైనటువంటి కుంభకాలు తెలుసు. ఒకటి అంతకుంభకం. అంతకుంభకం అంటే ఏంటి, గాలి పీల్చుకున్న తర్వాత గాలి లోపల ఆపేయడం. రెండవ కుంభకం ఏంటి, గాలి వదిలేసిన తర్వాత బాహ్య కుంభకం. గాలి పీల్చుకోవటం పూరకం, గాలి వదిలేయటం రేచకం. అంచేత సాధారణంగా ప్రాణాయామం మనం 4 అంగాలుగా చేస్తాం. ముందు గాలి పీల్చుకుంటాం, కాసేపు గాలి ఆపుతాం, మళ్లీ గాలి వదిలేస్తాం, మళ్లీ కాసేపు గాలి ఆపుతాం. జాలకుల మహర్షి తన పుస్తకాలలో చాలా విశేషమైనటువంటి మాట రాశాడు. నిజంగా సాధకుడు ఉపయోగించుకోవాల్సింది కుంభక స్థితి. కుంభక స్థితి అంటే ఏంటి, అంత కుంభకంలో అయినా గాలి ఆపున్నప్పుడు చేయవలసింది నువ్వు చేయాలి, లేకపోతే బయట గాలి వదిలేసినాక చేయవలసింది చేయాలి. ఇంచేత పూరకము రేచకము మనం అందరం చేసుకుంటూనే ఉన్నాం. అందులో పెద్ద గొప్ప ఏం లేదు. గాలి పీల్చుకుంటూనే ఉన్నాం, గాలి వదులుతూనే ఉన్నాం. కానీ గాలి పీల్చుకుంటూ వదులుకుంటూ ఉంటే మన ధారణ యోగ్యత, మన ధారణ యోగ్యత వల్ల మీరు మీరుగా మారుతున్నారు. ఆ శ్వాసను నువ్వు ఎలా ధారణ చేస్తున్నావో దాన్ని బట్టి నువ్వు తయారవుతున్నావు. అహంకారం తయారవుతుంది. తులసి చెట్టు అది గాలి పీల్చుకుని వదులుతుంది. తులసి వలె గాలి పీల్చుకుని వదులుతుంది. అశ్వత్థవృక్షం వలె గాలి పీల్చుకుని వదులుతుంది. శ్రీరామకృష్ణ పరమహంస వలె గాలి పీల్చుకుని వదులుతుంది. వివేకానంద వలె గాలి పీల్చుకుని వదులుతాం. మనం ఇక్కడ ఇంతమందికి కూర్చుని ఉన్నాం, ఎవరి వలె వాళ్ళు గాలి పీల్చుకుని వదులుతున్నారు. అంతే కదా, మీ గాలి మీదే, నా గాలి నాదే. కానీ గాలి ఒకటే, వదిలేసిన గాలి ఇక్కడే ఉందిగా కదా. శ్వాస ఒక్కటే, కానీ ఆ శ్వాస ధారణా యోగ్యత మనస్సుగా మారుతోంది. నీ యొక్క ధారణ యోగ్యత వల్ల, ధారణ అంటే ధరించటం, ధారణ చేయటం, అది మార్చుకోగలిగితే నువ్వు మారిపోతావు. అంతే కదా, నీ యోగ్యత ప్రస్తుతం ఇలా ఉంది, ఎక్స్ లాగో, వై లాగో, జెడ్ లాగో, ఫలానా జాతికి చెందినవాడిలాగో, ఫలానా మతానికి చెందినవాడిలాగో, ముసలివాడిలాగో, చిన్నపిల్లవాడిలాగో, నీ ధారణ అలా ఉంది. చాలా అద్భుతమైనటువంటి టీవీ సీరియల్ ఒకటి వచ్చింది, దాంట్లో చిన్నపిల్లవాడు సడన్ గా పెద్దవాడు అయిపోవటం చూపించాడు. ఇందులో శ్రీకృష్ణుడు బాణామతి నేర్చుకుంటుంది ఆ విద్య, ఎప్పుడో అప్సరసగా ఉన్నప్పుడు, ఎప్పుడో కొన్ని యుగాల కిందట ద్వాపర యుగం వరకు ఆ టాలెంట్ ఆవిడ ఉపయోగించుకోవటానికి వీలు పడలేదు. ఒక అసురుణ్ణి చంపటానికి ఆ విద్యను ఉపయోగిస్తుంది ఆవిడ. ఎవరిని పెద్ద చేస్తుంది? ప్రజ్ఞుణ్ణి పెద్ద చేస్తుంది. ధారణా యోగ్యత మనసహ, నేను చిన్నపిల్లవాణ్ణి, మన ధారణా యోగ్యత ఏంటి అంటే ఒక సంవత్సరం గడిచిపోతే శరీరం ఇంత పెద్దదవ్వాలి అని మనమే ఏర్పరచుకున్నాం మన సమాజంలో. అంచేత మూడేళ్లు వచ్చేసరికల్లా ఆ పిల్లవాడు మనం అనుకున్న స్థాయికి వెళ్ళకపోతే, అంటే వాడికి కావలసినటువంటి ధారణా యోగ్యత లేకపోతే అబ్బాయి గ్రోత్ లేదండి, డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటాం. ధారణా యోగ్యత మనం అనుకున్న దానికంటే ఎక్కువైపోయింది. చిన్నకురాడు పెద్దవాళ్ళ మాట్లాడుతున్నాడు, నోరుమయ్యి అంటాం. ఏ విధమైనా పాపం నోరుమయ్యే. అంచేత మన ధారణా యోగ్యత అలా ఉంది. ధారణా యోగ్యత మనసహ, అంచేత మొత్తము గందరగోళం అంతా మీ మనస్సులో ఉన్నది. మనయేవ మనుష్యాణం కారణం బంధమోక్షయు. అంచేత నువ్వు అనుకుంటున్నావు మూడేళ్ల పిల్లవాడు 60 ఏళ్లగా మారటానికి 57 సంవత్సరాలు కావాలి పడుతోంది. నువ్వు అలా ధారణ చేస్తున్నావు, నువ్వు అలా భావన చేస్తున్నావు. ఇంజనీరింగ్ చదవాలి అంటే 5 ఏళ్లు చదవాలి, బీఏ డిగ్రీ రావాలి అంటే 3 ఏళ్లు చదవాలి. సామాజికమైనటువంటి ధారణా యోగ్యత ఇది. ఇది మార్చుకోవటమే సాధన. మరి ఈ ధారణా యోగ్యత మీరు ఎక్కడ మార్చగలరు? అంత కుంభకంలో అయినా మార్చగలరు, బాహ్య కుంభకంలో అయినా మార్చగలరు. బంగారం శ్వాస, ఆభరణము మీ ధారణా యోగ్యత. కాలికి మట్టలే చేస్తారు బంగారంతో, మెడకి పెట్టుకునేటటువంటి హారమే చేసుకుంటాము, శిరస్సు మీద పెట్టుకునేటటువంటి కిరీటమే చేసుకుంటాము. కిరీటము తల మీద ధారణ చేస్తాం, ఆభరణము అంటాం కదా. అందుకే కిరీటం ఎక్కడ పెట్టుకుంటాం? తల మీద పెట్టుకుంటాం. మట్టలు ఎక్కడ పెట్టుకుంటాం? కాలికి పెట్టుకుంటాం. కానీ బంగారమే అది, ఇందులో డౌట్ లేదు కదా. అలాగే శ్వాస తన యొక్క ధారణా యోగ్యత బట్టి దోమగా మారవచ్చు, పక్షిగా మారవచ్చు, మానవుడిగా మారవచ్చు, యక్ష, గంధర్వ, కింపురుష ఎలా అయినా మారవచ్చు. అంటే మార్పు ఎక్కడ తెచ్చుకోవాలన్నమాట? మీరు శ్వాస మీద తెచ్చుకో. కానీ మీరు శ్వాసని బలవంతంగా ఆపారనుకోండి, ఏమవదు, కుళ్ళిపోతుంది. నీటిని ప్రవహించకుండా ముక్కు పట్టుకుని ఊపిరి కలపటం లేదు, పట్టేశారు. మీరు ఎంత గాభర పడ్డానో చూసారా? నేను మీకు చెప్పబోయి ఎక్కువ బిగించేసుకున్నా. దెబ్బకి ఏమైంది? ఏమీ మారలేదు, ఇంకా గాభర పడ్డాను నేను. అంతేనా? ఇంచేత మీరు చేయటం కాదది. సంప్రేక్ష నాసికాగ్రం స్వం దిశ్చ నవలోకి, అదే చేసుకుంటుంది. నువ్వేం చేస్తావు? నువ్వు నేను చేసేదేం లేదు, చేసేదేదో ఆ శ్వాస మార్చుకుంటుంది పరిణామ క్రమంలో. దాని మీద నువ్వు దృష్టి పెట్టుకుంటే తొందరగా ఎదుగుతావు. చదువుకునే కుర్రవాడు ఉన్నాడు, బీఏలో అడ్మిట్ అయ్యాడు, చదవడు, ఫెయిల్ అవుతాడు, రెండోసారి చదవడు, ఫెయిల్ అవుతాడు. అలాంటి వాళ్ళని మనం ముద్దు పేరుగా ఇదివరకు చెప్పుకునేవాళ్ళు, మరి ఇప్పుడు చెప్పుకుంటున్నారో లేదో వాళ్ళని మహారాజ పోషకులు అంటాం. దేనికి మహారాజ పోషకులు? వాళ్ళు ఆ యూనివర్సిటీకు, ఆ కాలేజ్ అంటే లెవెల్, మహారాజ లెవెలే. నేనే కాదంటలేదు, కానీ ఇంచేత అంటే అధ్యయనము చేయలేదు కనుక, అంతేనా? అలాగే మీ శ్వాసను అధ్యయనం చేయండి. మీరు సమ్ అంటే చాలా బాగుగా అని అర్థం. ప్రేక్ష అంటే చూడటం, సంప్రేక్ష నాసికాగ్రంశం. అది చేయాలి, మీరు కూర్చుండిపోతున్నారు అది మీరు చేసే ఫెయిల్ అవుతారు. మేము చేశామండి ప్రాణాయామం, ఏమీ అవలేదండి. శ్వాస మీద దృష్టి ఉండాలి. శ్వాసనే కనుక మీరు గమనించుకుంటూ ఉంటే యం లబ్ధ్వా చాపరం లాభం మన్యతే నాధికం దత. ధారణ యోగ్యత మనసహ, మీకు ఏ కోరిక ఉంటే అది ధారణ చేసిస్తుంది శ్వాస. నీటినే ఏ రకమైనటువంటి పాత్రలో నింపితే ఆ రకమైన పాత్రగా మారిపోతుందే ఆకారం. పాత్ర ఉన్నంత వరకు అది ఆకారంలోనే ఉంటుంది. అంతేత మీరు ఏం కోరుకుంటే శ్వాస ఆ యోగ్యత మీకు తెస్తుంది. ధారణ యోగ్యత మనసహ, ఆ ధారణ యోగ్యత రావటానికి ముందు మీరు శ్వాసని చాలా బాగా గమనించుకోవాలి. కూర్చుండిపోవటమే ఇంకా గంటలు గంటలు. పరీక్షలో బాగా మార్కులు రావాలంటే ఎంతసేపు చదువుకోవాలి అని అడిగాడు అనుకోండి, ఏ పిల్లవాడైనా ఎంతసేపు చదువుకోమని చెప్తాం? మీ ఇష్టం, ఒక గంట చదువుతావు, రెండు గంటలు చదువుతావు, మూడు గంటలు చదువుతావు, అన్నం తింటూ కూడా చదువుతావు. అంచేత పానీయంబులు ద్రావుచుడుచుతం భాషించుచుం హాసలీలా నిద్రాదులు సేయుచుం తిరుగుచుం లక్షించుచుం సంతత శ్రీ నారాయణ పాద పద్మయుగళే చింతామృతాస్వాద సంధానుడే మరిచంచురారుచితుడే తద్విశ్వం. ఆహారం తీసుకుంటున్నప్పుడు మీ శ్వాస ఎలా ఉందో గమనించుకుంటారు. నిద్రపోతున్నప్పుడు మీ శ్వాస ఎలా ఉందో మీరు గమనించుకుంటారు. హాస్యము చతురోక్తులు ఆడుతున్నప్పుడు మీ శ్వాస ఎలా ఉందో మీరు గమనించుకుంటారు. నిరంతరము శ్వాసను అధ్యయనం చేయటమే, దాన్నే శాస్త్రము అన్నాం. శ్వాసను అస్త్రముగా ఉపయోగించటము శాస్త్రము అని మనం కెమిస్ట్రీ శ్వాస మార్చుకున్నాం. కెమిస్ట్రీ లెక్చరర్స్ యొక్క శ్వాస ఎలా ఉంటుంది, ఫిజిక్స్ లెక్చరర్స్ యొక్క శ్వాస ఎలా ఉంటుంది, ఇంజనీరింగ్ శ్వాస ఎలా ఉంటుందో తెలియాలి. అంతే అధ్యయనము. తపస్ స్వాధ్యాయ ఈశ్వర ప్రణిధాని. తపస్సు అంటే ఇది అధ్యయనం చేయటం. స్వాధ్యాయము మీరు ఏది అధ్యయనం చేస్తున్నారో శ్వాస అలా ఎలా మారిందో మీరు చూస్తారు. భగవద్గీత చదువుతున్నప్పుడు మీ శ్వాస ఎలా ఉంది, పతంజలి యోగశాస్త్రాలు చదువుతున్న సూత్రాలు చదువుతున్నప్పుడు మీ శ్వాస ఎలా ఉంది. అంత సూక్ష్మంగా గమనించాలి అంటే ఒక రోజులో రాదు. అది మానవ శరీరాలన్నీ కూడా ఒకేలాగుంటాయి, గొంతుకులన్నీ ఒకేలాగుంటాయి. కానీ గొంతుకులో మార్పు మనకి తెలిసిన వాళ్ళు పిలిస్తే మీరు పట్టేస్తారు ఎవరు పిలిచారు కదా. ఇంకేత చాలా మందికి ఒక మూర్ఖత్వం ఉంది, మంత్రాలన్నీ కూడా ఒకే స్వరంతో చదవాలని. చదవలేరు, మీరు మీ స్వరంతో చదువుతారు. అవునా కాదా? ఇంకోటి స్వరం ఎలా వస్తుంది, స్వరంలో మార్పు వచ్చేస్తుంది కదా. అంచేత పండితులు చెప్తున్నటువంటి స్వరము అసంభవము. ఒకేలాగా ఎవడు చదవలేదు, ఎవడి స్వరంతో వాడు చదువుతాడు. చెప్పేది ఏంటి అంటే ఉచ్చారణ కరెక్ట్ గా ఉంటే అర్థమవుతుంది. మనం కూడా మాటల్ని చూశారా, తెలుగే మాట్లాడతారు. అమలాపురం సైడ్ లో ఒకలాగా మాట్లాడతారు, మనం అటువైపు వెళ్తే అనంతపూర్ అటువైపు వెళ్తే ఒకలాగా మాట్లాడతారు, మనకు అర్థం కాదు. మీ బాంఛన్ ద్వారా అంటే నాకు చాలా సార్లు నవల్స్ లో అక్కడ చదివామండి, నాకు అర్థమయ్యేది కాదు. తర్వాత ఒకళ్ళని అడిగాను, ఏంటని, నీ బానిసను దొర అన్నాడయ్యా అన్నాడు. ఓహో అంత గొప్పగా అన్నాడా నన్ను అనుకున్నాను. ఉచ్చారణ దోషం. అంచేతగా నీ బానిసను దొర అని వాడి స్వరంతో చెప్తే అర్థమవుతుంది కదా. అర్థమైనా ఏం చెప్పాను, అది కరెక్ట్ చేసుకోవాలి. కానీ వేదాలు అది చదువుతున్నప్పుడు స్పష్టమైన ఉచ్చారణ ఉండాలి అంతే. ఆ స్పష్టమైన ఉచ్చారణ తర్వాత ఎవరి స్వరం వాడిదే, ఎవడి స్వరం వాడిదే అనేటటువంటి మాటని ఇక్కడ ఎలా చెప్తున్నాడు, ధారణ యోగ్యత మనసహ. అది ఎలా వస్తుందో చెప్పాడు షట్చక్రాల మీద. దీనికంటే ముందు ఇది 53వ శ్లోకం కదా, దానికంటే ముందు చెప్పాడు. కానీ నేను కోర్సు ఫినిష్ చేస్తున్నాను, లెక్చరర్స్ మేము ఎక్స్పర్ట్స్ అందులో కోర్సు ఫినిష్ చేయడం. చదువుకునే పిల్లల బాధ వాళ్ళది, వాళ్ళ ఇంటి దగ్గర మిగతా సిలబస్ చదువుకుంటారు. కానీ దీనివల్ల మీకు అసలు ఎంత గొప్ప శాస్త్రం మనం చదువుకుంటున్నాం. మీ జీవితాలు మారిపోతాయి, ప్రపంచం మారిపోతుంది మీరు శ్వాస మార్చుకుంటే. అంచేత సమంకాయ శిరోగ్రీవం ధారయన్ నచలం స్థిర సంప్రేక్ష నాసికాగ్రంశం దిశశ్చ నవలోకయన్. ఇంకా ఎప్పుడూ శ్వాస మీదే దృష్టి ఉండాలి. మీకు తెలుస్తుంది, మీకే చూడగా 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 భోజనం చేస్తున్నప్పుడు శ్వాస ఇలా మారింది కదా. అంచేత మీకు భోజనం కావాలి అంటే మీరేం చేయాలి, శ్వాస మార్చుకుంటే భోజనం వచ్చేస్తుంది తక్షణం. గురువుల దగ్గర అక్కడ దగ్గర మీకు ఆ పాయింట్ అర్థమవుతే చాలు. కానీ శ్వాస మార్చుకోవటం రావాలి. ఇప్పుడు సరిగమ పదనిస అని మా స్నేహితుడు ఒకతను ఉండేవాడు బెనారస్ లో, ఉమేష్ అని, అద్భుతంగా పాడేవాడు. ఎంత అద్భుతంగా పాడేవాడు అంటే నేను సెకండ్ ఫ్లోర్ సినిమా చూసి వస్తూ ఉండేవాళ్ళం సైకిల్స్ మీద, గొంతుకెత్తి పాటలు అందుకునేవాడు ఏదో ఒక పాట. మా వెనకాదలు చూసుకుంటే ఎంతమంది ఉండేవాళ్ళు పాట వినటానికి, వాళ్ళు సైకిల్స్ లో చేసేసుకుని ఎంత వచ్చేవాడు. అంత అద్భుతమైన గొంతుకు నేను ఎక్కడా విన్నా. అతనికేంటి పట్టుదల, నాకు సంగీతం నేర్పాలని. అతను చేసిన అదే మొదటి తప్పు చివరి తప్పు అయి ఉంటుంది. సరే చెప్పాడు, చాలా సులభం రామకృష్ణ, సరిగమ పదనిస ఇది తెలిస్తే మీకు అన్ని స్వరాలు వచ్చేస్తాయి, అన్ని రాగాలు వచ్చేస్తాయి అన్నాడు. ఓషి అంతేనా, సరే అన్నాను. కూర్చున్నా, సరిగమ పదనిస అంటున్నాడు. నేను అంటున్నా, నేను సా అంటూ ఉంటే నువ్వు గా అంటున్నావు అంటాడు వాడు. నాకు ఇప్పటికే అర్థం కాలేదు నేను సా అంటూ ఉంటే అది గా ఎందుకు అవుతుందని. తర్వాత శాస్త్రం అర్థమైంది అనుకోండి, గా ఏ స్వరంలో పలకాలో ఆ స్వరంలో సా పలుకుతుందంట. నాకు తెలియదు ఇప్పటికీ, అది మీకు సంగీతం వస్తే తెలుస్తుందేమో ఏం చెప్పాడు. చివరికి చేతులెత్తిస్తాడు, నేను నీకు సంగీతము చెప్పలేను. అలాగా శ్వాసను గమనించటంలో ఇన్ని రకాల మార్పులుంటాయి. ఇన్ని రకాల మార్పులుంటాయంటే 128 రకాల మార్పులుంటాయని శాస్త్రం చెప్తుంది. విజ్ఞాన భైరవ తంత్రము, విజ్ఞాన భైరవ తంత్రము మొత్తము ఈ శ్వాస మీదే చెప్తుంది. శివుడు పార్వతితో చెప్పాక అంటే, మానవులకి ఎప్పుడు కూడా దేవతలతో పోటీ చేయడం చాలా ఇష్టం కదా. ఇంకో వ్యక్తి వచ్చాడు, 128 రకాలు ఏంటయ్యా, 700 రకాల శ్వాస పీల్చుకోవచ్చు అన్నాడు. ఎవడు ఎవరు చెప్పాడు అది 700 రకాల శ్వాస పీల్చుకోవచ్చు అని ఎవరు చెప్పారు? లహరి మాట. అంచేత రేపు మీరు ఆయన మీద పోటీగా 1400 శ్వాసం పీల్చుకు చెప్పచ్చు. రకరకాల ఎంతో మారిపోతుంది. ఆ 7 స్వరాలలోనే ఎన్ని రాగాలు వస్తున్నాయి, ఇంకా ఎన్ని రాగాలు వస్తాయో కనిపెట్టగలిగేవాడు ఉంటే. కానీ మొత్తము ఆధ్యాత్మిక సాధన మొత్తము కూడా సంప్రేక్ష నాసికాగ్రంశం, నీ ముక్కును చూసుకో. అందుకే ముక్కు పోయిందని బాధపడతాం. హిందీలో ఉంది ఆ సామెత, మర్యాద పోయింది అంటే నాకు కట్టుకెయ్యి అంటారు. మరి తెలుగులో వాళ్ళకి ముక్కుకి అంత ఇంపార్టెన్స్ ఉందో లేదో నాకు తెలీదు. కానీ ముక్కుకి అంత ఇంపార్టెన్స్ ఎందుకు అర్థమైంది కదా. నాకు కట్టుకెయ్యి అంటే వాడికి శ్వాస ఇంకా తెలియలేదనమాట వాడికి. కానీ శ్వాస అంతా కూడా మనస్సే అని గుర్తుంచుకోండి. శ్వాస మీ మనస్సుగా మారుతోంది, మారి మీరుగా మారుతున్నారు. ఓంకార్ గాను, రాజలక్ష్మి గాను, తేజ గాను, సీతామహాలక్ష్మి గాను, రామకృష్ణ గాను, సుభాష్ చంద్రబోస్ గాను, మహాత్మా గాంధీ గాను, జిన్నా గాను, దోమ గాను. అర్థమైందా? శాస్త్రము అంటే శ్వాసన అధ్యయనం చేయటం. సంప్రేక్ష నాసికాగ్రంశం దిశశ్చానవలోకయం. అంచేత ప్రాణాయామం చేయకండి, మంత్రజపం చేయకండి. ఆ టైం అప్పుడు అని స్పష్టంగా నేను ఎందుకు చెప్తున్నాను అంటే, మీరు మంత్రజపం చేశారనుకోండి కలర్డ్ అయిపోతుంది అది. మంత్రంతో రంగు వచ్చేస్తుంది కదా, మేము అబ్బో చాలా గొప్ప మంత్రం అనుకుంటాం. మంత్రం వల్ల మీ శ్వాస మారుతుంది, కానీ మీ ఎవరెవరో మీకు తెలియదు. మనకు కావాల్సింది ఏంటి సాధనలో? ముందు మీరెవరో మీ శ్వాస ఎలా వస్తుందో తెలిస్తే, ఆహారం తీసుకుంటున్నప్పుడు మీ శ్వాస ఎలా ఉంది గుడుచుచుని, పానీయంబలు ద్రావుచుని, పానీయాన్ని తీసుకుంటున్నప్పుడు మీ ముక్కులో శ్వాస ఎలా మారుతుందో. మారుతుంది, మీకు అది తాగే యోగ్యత లేదనుకోండి, ఏదో కారణం వల్ల అది తాగలేరు. మీరు చాలాసార్లు మీకు అనుభవంలో వచ్చి ఉంటుంది. దాన్ని ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, దేర్ ఈజ్ దేర్ మే బి మెనీ స్లిప్ బిట్వీన్ ఏ కప్ అండ్ ఎ లిప్. మీరు తాగేసుకోగలుగుతున్నారు కనుక, శ్వాస పీల్చేసుకోగలుగుతున్నారు కనుక అది సహజంగా జరుగుతోంది అని మాత్రము అనుకోకండి. ఇంచేత పతంజలి యొక్క యోగ సూత్రాలలో ఒక్కొక్క సూత్రము మిమ్మల్ని అనంతం వైపు తీసుకెళ్ళిపోతుంది. ధారణ యోగ్యత మనసహ, మీ మనస్సు నాకు చేత కాదు అనే ధారణ చేస్తోంది, చేత కాదు నాకు చేతొచ్చు అనే ధారణ చేయండి, వస్తుంది. ఎలా వస్తుంది? అభ్యాసము వైరాగ్యము. అభ్యాసం చేస్తే వస్తుంది. కారు డ్రైవింగ్ రాదు. మరి కారు డ్రైవింగ్ ఎలా నేర్చుకోవాలి? నేర్చుకోవాలి కదా. ఎక్కడ కూర్చుంటారు కారు డ్రైవింగ్ నేర్చుకునేటప్పుడు? వెనకాతల సీట్లోనా? మరి మీకు డ్రైవింగ్ రాదుగా, మరి ఎందుకు కూర్చున్నారు అక్కడ? అర్థమైంది కదా. అంతేత మీరు నేర్చుకోవాలి అనుకునేటప్పుడు ఏ మానసిక స్థితిలో కూర్చోవాలి? ఉచ్చేసును అనుకునే మానసిక స్థితిలో కూర్చుంటే ఎవరు చెప్పకుండానే కాల్ డ్రైవింగ్ వచ్చేస్తుంది. కానీ వచ్చేస్తును అనుకోవటానికి రాదు అనుకునే మధ్య 16 రోజుల గ్యాప్ ఉంటుంది. అంటే 16 రోజుల్లో డ్రైవింగ్ స్కూల్లో వాళ్ళు డ్రైవింగ్ నేర్పుతాడు కదా. అంటే కూర్చునేటప్పుడు నువ్వు ఏ శ్వాసతో కూర్చున్నావు? కార్ డ్రైవింగ్ రాదు అనే శ్వాసతో కూర్చున్నావు. 16 రోజుల తర్వాత ఏ శ్వాస వచ్చింది నీకు? వచ్చును అనే చెప్పింది శ్వాస వచ్చింది. ముందే వచ్చును అనుకుంటే వచ్చేసేది అంటాడు తక్షణం. మరి అనుకోలేం కదా, నీ అభ్యాసం అది. వాడేం చేస్తాడు, గురువు ఏం చేస్తాడు? నా దగ్గరికి వచ్చేసావు, హృదయ ప్రవేశమే సర్వ దుఃఖాలకి నివృత్తి. నాకు ఈ కష్టం ఉంది అన్నావు అనుకో అక్కడికి వెళ్ళి, అంటే ఏం చేసావు? నీ శ్వాస మారలేదు. ఇచ్చట నా వైపు చూపే అన్నిటినీ తీసేస్తుంది అన్న దాంట్లో ఆయన గొప్పతనం ఏం లేదు, నీ గొప్పతనం ఉంది. ఆయన ఆ స్థితిలోనే ఉన్నాడు ఎప్పుడు, ఇప్పుడు ఆ స్థితిలోనే ఉన్నాడు, అప్పుడు ఆ స్థితిలోనే ఉన్నాడు. ఆ స్థితి పేరేంటి? సమాధి స్థితి. లాస్ట్ శ్లోకంలో అది గుర్తుందా మీకు? నేను పతంజలి యోగ సూత్రం సమాధి పాదం లాస్ట్ శ్లోకం చూడండి, తీశారా? లాస్ట్ శ్లోకం పుస్తకం ఉన్న వాళ్ళకి చెప్తున్నా. తస్యాపి నిరోధే సర్వ నిరోధాత్ నిర్బీజ సమాధి. అది మన లక్ష్యం, నిర్బీజ సమాధి. ఈ గురువులందరూ కూడా నిర్బీజ సమాధిలో ఉంటారు. కొందరు కావాలని బయటకు వస్తారు, కొందరు బయటకి రారు. కానీ శివటమ్మ దగ్గర నుంచి సిద్ధిసాయి వరకు, పురాతన కాలపు ఋషుల వరకు, మహేష్ యోగి నుంచి ఈనాటి ఉన్నటువంటి గురువులందరి వరకు కూడా అందరూ కూడా నిర్బీజ సమాధి స్థితిలో అయినా ఉండి ఉన్నారు, లేకపోతే నిర్బీజ సమాధి వైపు వెళ్తున్నారు. ఆ సమాధి స్థితిలో ఉంటే ఏమవుతుంది అంటే అంతా ఇప్పుడే జరిగిపోతూ ఉంటాయి. తక్షణం గురువు దగ్గరికి వెళ్లేవు, నువ్వు మారిపోతావు. కొంతమందికి తాగుడు తాగే అలవాటు ఉంటుంది. అనేక మంది గురువుల దగ్గరికి వెళ్ళాక ఏదో ఒక గురువు దగ్గరికి వస్తాడు. చెప్పింది అర్థం చేసుకోండి, అనేక మంది గురువుల దగ్గరికి వెళ్తాడు వాడు. ఆ గురువు దగ్గర నా తాగుడు అలవాటు మానలేకపోయానండి, ఈ గురువు గారి దగ్గర తాగుడు అలవాటు మానలేకపోయానండి అంటాడు. చివరికి ఏదో ఒక గురువు దగ్గరికి వస్తాడు. ఆ గురువు దగ్గరికి వచ్చేసరికి కల్లా వాడికి తాగుడు అలవాటు పోయింది. వీడేమంటాడు? ఆ గురువు దగ్గరికి వెళ్ళాను, నా తాగుడు అలవాటు మానిపించేశారు. ఇందాక డ్రైవింగ్ ఎగ్జాంపుల్ చెప్పాను కదా, ఆ గురువు దగ్గరికి వెళ్లి తాగుడు మానుకోవటానికి అభ్యాసం చేశాడు, ఆ గురువు దగ్గరికి వెళ్లి తాగుడు మానుకోవటం అభ్యాసం చేశాడు. చివరికి ఈ దగ్గరికి వచ్చేసరికల్లా వాడికి అభ్యాసం వచ్చేసింది, పూర్తిగా వదిలేశాడు. ఇది విని ఈ గురువు చాలా గొప్పవాడు అనుకుని ఇంకోడు వచ్చాడు, నేను తాగుడు మానలేకపోతున్నానని అని వాడు మానలేడు. ఇప్పుడు ఇంతకీ గురువు గొప్ప, నాకు తెలియదు ఎవరు గొప్ప, మీరు ఆలోచించుకోండి. గురువులందరూ ఒకటే. ఇవాళ ఒంగోలు కార్ డ్రైవర్ దగ్గర కార్ డ్రైవింగ్ నేర్చుకుని, రేపు గుంటూరు దగ్గరికి వెళ్లి గుంటూరు కార్ డ్రైవర్ దగ్గర నేర్చుకుంటే డ్రైవింగ్ అదే, ఎవరు నేర్పినా. 16 రోజులు ఒక డ్రైవర్ దగ్గర కాకుండా మీరు అనేక డ్రైవర్ల దగ్గర నేర్చుకున్నంత మాత్రాన ప్రమాదం ఏం జరగదు. చివరికి ఆ అభ్యాసం ఒకటే. ఏం అభ్యాసం చేయాలి ఇక్కడ మనం? సంప్రేక్ష నాసికాగ్రం స్వం దిశ్చ నవలోకి. అది ముందు మీకు రావాలి. ఇప్పుడు కూడా నాతో మాట్లాడుతున్నా, నా మాటలు వింటున్నా, ఆహారం తీసుకుంటున్నా, చివరికి మీకు అది కరెక్ట్ గా వచ్చింది అనే దానికి ప్రూఫ్ ఎప్పుడు అంటే, నిద్రపోతున్నప్పుడు కూడా మీరు శ్వాసను గమనించుకోగలిగితే ఆ స్థితికి ఎదగాలి. కంటిన్యూస్ గా 24 అవర్స్ అంచేత 24 అవర్స్ మీరు ఇది చేయాలి. అంచేత నేను 2 నిమిషాలు చేసేదా మాస్టారు, 3 నిమిషాలు చేస్తే చాలా, అసలు చేయకపోయినా పర్వాలేదు, ఎందుకు పర్వాలేదు అంటే చివరికి ప్రకృతి ఎంత నిన్ను అటే తోస్తోంది. కానీ ఇవాళ వెళ్ళవు నువ్వు అక్కడికి, కొన్ని కోట్ల సంవత్సరాల తర్వాత అక్కడికి వెళ్తావు సమాధి స్థితికి. నువ్వు తొందరపడి నేర్చుకోవాలి అంటే అభ్యాసంతో పాటు ఏం కావాలి? వైరాగ్యం కావాలి. ఇంజనీరింగ్ జాయిన్ అయ్యావు, మాస్టర్ వచ్చారు, వైరాగ్యం రావాలి మాస్టర్ మీద. నువ్వు ఇంజనీర్ అవ్వాలనుకుంటే అప్పుడు ఏం చేయాలి? ఇంజనీరింగ్ వదిలి మాస్టర్ దగ్గర రావటం మానేసి కోర్సు కాలేజీకి వెళ్ళాలి. వైరాగ్యం వచ్చింది కదా, 4 స్నేహితులు కలిసి ప్లాన్ వేసుకుని సినిమాకి వెళ్దాం అనుకుంటున్నారు. ఇంజనీరింగ్ కాలేజీ స్టూడెంట్స్ ఒకరోజు క్లాస్ మానిస్తే ఏమవుతుందిలే, బాగా చదువుకునేవాడు క్లాస్ మానదు. అప్పుడు స్నేహితులు సినిమాకి వెళ్తున్న వీడికి ఏం కావాలి? సినిమా మీద వైరాగ్యం రావాలి. బాగా తినటానికి అద్భుతమైనటువంటి ఛాన్స్ దొరికింది, తినేద్దాం అనుకున్నాడు. తినేస్తే ఏమవుతుంది? ఒకటి నిద్రపోతాడు, ఇంకా ఎక్కువ తినుంటే రెండు మూడు రోజులు కాలేజీకి సెలవు పెట్టవలసి వస్తుంది. ఎందుకు సెలవు పెట్టవలసి వస్తుంది? అది ఇది చేసిందో ఏదో చేసి బాత్రూమ్ ఇల్లు బాత్రూమ్కి ఇల్లు తిరుగుతూ ఉంటాడు కనుక, ఎక్కువ తినేశాడు కనుక ఈ పరిస్థితి వస్తున్నాయి కదా. అంచేత వాడికి దేని మీద వైరాగ్యం ఉండాలి? తిండి మీద వైరాగ్యం ఉండాలి. అంచేత మీరు పిచ్చివాళ్ళలాగా ఇది మీరు చేస్తూనే ఉన్నారు, అభ్యాసము వైరాగ్యము. ఆ చేసేదేదో శ్వాస మీద చేస్తే మీకు ఎంత లాభం వస్తుంది? ఎం లబ్ధ్వా చాపరం లాభం మన్యతే నాధికం తత. కాదా, మీరు శ్వాస మీద గమనించుకుంటే అనంతమైన లాభాన్ని మీకు ఇప్పుడే వస్తాయి. చదువుకో, ఆవిడ చదువుకోవుతున్నాడు, ఇంజనీరింగ్ చదువుకుంటే శ్వాస చూసుకో, వంట చేస్తే శ్వాస చూసుకో, శ్వాస ఎలా మారుతుందో గమనించుకోవాలి. ధారణ యోగ్యత మనసు, ఆ స్పైన్ డిస్టింక్షన్ ఉంటుంది, ఎలా శ్వాస మారింది. దీనివల్ల లాభం ఏంటి? పరిస్థితులు మారబోయే ముందు శ్వాస మారుతుంది. జపాన్ లో ఒక రకమైనటువంటి పక్షి ఉంటుంది, ఆ పక్షి కనిపించటం మానేస్తే 24 గంటల పాటు ఖచ్చితంగా భూకంపం వస్తుంది. అది అందరికీ తెలుసు, అక్కడ ఉన్న పల్లెటూరులో ఉన్న వాళ్ళందరికీ. అంచేత వీళ్ళు సైంటిస్టు చెప్పిన సెస్మోగ్రాఫ్ ఏం పట్టుకోరు వాడు. ఆ పక్షి 4-5 గంటలు కనిపించటం మానేసింది అంటే వాడు పల్లెటూరు రోజులు వెళ్ళిపోతారు. గ్యారంటీగా 24 గంటల లోపల వస్తుంది. ధారణ యోగ్యత మనస అంటే ఆ పక్షి పట్టుకుంది ఆ శ్వాసను, దానికి అర్థమైపోయింది. పక్షులకి ఇంకో రకమైనటువంటి విచిత్ర శక్తి ఉంది. మీరు ఉడ్డయాన బంధాలు వేసుకుని అంత సాధన చేస్తే తప్ప గాల్లోకి ఎగలేరు కదా. పక్షులు సహజంగానే గాల్లోకి ఎగిరిపోతాయి. అంచేత గాలిలో పరీక్షకు వెళ్తున్నప్పుడు ఒకతని తండ్రి సంస్కృతం నేర్పుతానన్నాడు. అతను ఎగ్గొట్టిస్తుంది, మీరు ఇప్పుడేం రాయాలి? కానీ గురువు గారు పరీక్ష వెళ్ళమన్నారు కదా, వెళ్ళిపోదాం అనుకుంటూ ఉంటే పరీక్ష హాల్కి వెళ్లే ముందు ఎవడవుతే అతనికి సంస్కృతం అని నేర్పిస్తానని పిలిచాడు ముకుంద. ఎందుకో నాకు అనిపిస్తోంది ఒక తమాషా అయిన ప్రశ్న రావచ్చు ఈ సంవత్సరం, అదైనా రాయి. ఇంకో క్వశ్చన్ ఏదో ఆ నీకు తెలిసిన ఒక మహనీయుడి గురించి రాయి అని రావచ్చు. నీ ఇష్టం, ఇంకా నీకు తెలిసిన మహనీయుడిని ఒకటి పట్టేసుకుని రాసేసుకోండి. ఇంకా నువ్వేం చెప్పడం నాకు అర్థమైపోయింది అన్నది కాదు. వివేకానంద గురు, వివేకానంద అప్పటికి ఉన్నాడో లేదో నాకు తెలియదు, రామకృష్ణ పరమహంసం వాళ్ళ గురించో నేర్చుకో, పాయింట్స్ చెప్తాను, ఎప్పుడు పుట్టాడో ఎక్కడికి నాకేం అక్కర్లేదు, నాకు తెలిసిన మహనీయుడి గురించి రాయాలి అంతే కదా, నేను రాసేస్తానని వచ్చింది. ఖచ్చితంగా క్వశ్చన్ పేపర్లో ఆ క్వశ్చన్ వచ్చింది. ఇంకా యుక్తేశ్వర గిరి మీద దంచి కొట్టాడు పేజీల పేజీలు. తెలుసు కదా, సంవత్సరం పాటు ఆయనతో పాటు ఉన్నాడు, పొటాపొటీగా పాస్ అయ్యాడు. పాస్ అవటం పాస్ అయ్యాడు. ఒక 40 మార్కులకు ఎస్ఏ క్వశ్చన్ ఉందనుకోండి, కాస్త బాగా రాస్తే పాస్ అయిపోతాం. మీకు అది జరిగింది. ఇదంతా దేని గురించి చెప్తున్నాను మీకు అర్థమైంది కదా. మీ అభ్యాసం దేని మీద ఉండాలి? శ్వాస మీద ఉండాలి. శ్వాసను మార్చుకోకండి. మీరు మీరే మీ నుంచి ప్రయాణం జరగాలి తప్ప ఇంకో శ్వాసతో ప్రయాణం జరగకూడదు. అంచేత ఇది గమనిస్తున్నప్పుడు శ్వాసనే మాత్రమే చూడాలి తప్ప ప్రాణాయామాలు మంత్రజపాలు చేయకండి. అంటే మరి ప్రాణాయామాలు మంత్రజపాలు మానేయమనదా? మరి అది మానేయాలి అంటే ఆసనాలు ప్రాణాయామాలు పతంజలి ఇందుకు చెప్పాడు, వాటి విలువ వాటికి ఉంది. కానీ మీ ఆధారం ఏంటి అంటే, బేసిస్ ఏంటి అంటే, సమంకాయ శిరోగ్రీవం ధారయన్ మచలం స్థిర సంప్రేక్ష నాసికాగ్రంశం దిశశ్చ నవలోకయన్. అంతని ఇంకా మనం చేసేది ఏమి? కానీ మీకు అవగాహన అవుతే ఆ ఒక్క సూత్రం చాలు. అంతే పతంజలి 7 సూత్రాలు రాబోయేటటువంటి కాలంలో ఎంత అద్భుతమైనటువంటి మార్పులు తెస్తాయో మనం చెప్పలేము. కానీ ముందు ఆ మార్పులు తెచ్చుకోవాలి. మీరు శ్వాసను గమనించటం మీరు చాలా బాగా అర్థం చేసుకోవాలి ప్రతి క్షణంలో కూడా. అందుకే ప్రాణాదర్శి యొక్క ఆ శ్లోకం ఎప్పుడు గుర్తుంచుకోమంటాను. ఏ శ్లోకం? పానీయంబులు ద్రావుతుం గుడుచుతుం భాషించుతుం హాస లీలా నిద్రాదులు చేయుచుం తిరుగుచుం లక్షించుతుం సంతత శ్రీనారాయణ పాద పద్మయుగలే చింతామృతాస్వాద సంధానుడే మరిచంసురారసుతుడే తద్విశ్వము. మరి శ్వాసను గమనిస్తున్నప్పుడు మీరు అడుగుంది ఇందుకు జరుగుతుందో కూడా ఇప్పుడు అర్థమైంది కదా. ఎం లబ్ధ్వా చాపరం లాభం మన్యతే నాధికం తత. కానీ మీరే ఉంటారు, ఇది జరగకపోతే ఇదేనా అయిపోతే చాలు అంటారు. ఇప్పుడు ఏ శాస్త్రకి మార్కులే కాని మీరు మనం అడిగేది అలా ఉంటుంది. ఇది ఇది కాకపోతే ఇదైనా అయినా పర్వాలేదండి, జరగదు. జరగకపోయేసరికల్లా మీరేమనుకుంటారు, కృష్ణుడు తప్పు చెప్పాడు అని చెప్పి మీ తప్పది. నువ్వు ఏదైనా అడుగు అని అంటూ ఉంటే కావలసింది ఏదో అడగడం, ఇది కాకపోతే ఇది, ఇది కాకపోతే ఇది అన్నారు అనుకోండి, అంటే గురువుకి ఇప్పుడు మీరు ఏం టెస్ట్ పెట్టారు, ఎంట్రన్స్ టెస్ట్ పెట్టారు. టిక్ ఎనీ వన్ ఆఫ్ ఇట్, నా మొదటి కోరిక తీరుస్తావు, రెండో కోరిక తీరు, వాడు చేయలేదు అసంభవం. ఎందుకంటే గురువుకి నిశ్చయాత్మక బుద్ధి ఉంది. బుద్ధి అనేది ఏం చేస్తుంది? నిశ్చయాత్మక. మనస్సు ఏం చేస్తుంది? చంచలం. ఇంచేత బుద్ధి ధారణ చేస్తుంది. ఇంచేత గురువు దగ్గరికి నువ్వు నిశ్చయాత్మక బుద్ధితో వెళ్ళకపోతే ఏం చేయలేదు. బంగారపు కొట్టుకు వెళ్ళి నాకు చేరి కావాలండి కర్రతో చేసింది అన్నావు అనుకోండి, ఇవ్వలేడు పాపం. అదే ఇంత పెద్ద బంగారం కుట్టి పెట్టుకున్నావు అయ్యా నువ్వు, కర్రతో చేసిన కుర్చీ ఒకటి నేను నన్ను ఇమ్మంటే నువ్వు ఇవ్వలేకుండా ఉన్నావు, ఇవ్వలేడు. అంచేత అంత పెద్ద గురువు దగ్గరికి వెళ్ళి ఏదో ఒక కోరిక తీర్చేయండి అంటే పాపం ఆయన తీర్చలేడు. ఏదో ఒక కోరిక తీర్చలేడు, ఒక కోరిక తీర్చలేడు. ఏదో అన్నది వదిలేయండి, అర్థమైంది కదా. కానీ అన్నిటికంటే బెస్ట్ కోరిక ఏంటి అంటే మీ ఆలోచనే నా ఆలోచన, మీలాగా నేనైపోయి. అంతకంటే పెద్ద కోరిక మీరు కోరుకోగలరా? పెద్ద కోరిక అది. అంత పెద్ద ఇందుకు లేండి, నాకు చిన్న కోరిక చాలు, మా అమ్మాయికి పెళ్లి అయిపోతే చాలు, అయిపోతుంది. మా అబ్బాయికి ఉద్యోగం ఉంది, అయిపోతుంది. మళ్ళా ఇది ఏదో ఒక ఉద్యోగం, పెద్ద గొడవ. గురువులకి ఏదో ఒకటి అర్థం కాదు, అంచేత అది అడగండి. అది మనం చేసేటటువంటి తప్పు. ఇంచేత వాళ్ళ ధారణ ఏకైక ధారణ, ఏది అంటే శ్వాస అలా మారిపోతుంది. ఇంచంటే వాళ్ళ శ్వాసలో ఏమీ లేదు. నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళగానే ఆయన యొక్క శ్వాస నీ కోరిక యొక్క శ్వాసగా మారిపోతుంది. ఆయన ఏం చేయడు. అందుకే సిద్ధి సాయి ఏమంటాడంటే అల్లా మాలిక్ అంటే, క్రైస్ట్ ఏమంటాడు దై విల్ బి డన్ అంటే. ప్రతి శిష్యుడు కూడా ఏమి చెప్తాడు అంటే నేనేమి చేయటం లేదు, నా గురువు చేస్తున్నాడని. అంటే మీరేమనుకుంటున్నారు, ఓహో అలా అన్నాను కాబోనని మీరు టీ తాగుతున్నా కూడా ఈకే గారు చేయిస్తున్నారను, మాంసం తింటున్నా కూడా వివేకానందే మాంసం తినమని చెప్పాడు రామకృష్ణ పరమహంస, అందుకని మాంసం తింటున్నానను, మిమ్మల్ని మీరు మోసగించుకుంటున్నారు. గురుకోదనే ఏంటి? ఇంకా ఆయన ఎలా జీవించమని చెప్తే అలా జీవించండి. మరి నాకు ఎలా తెలుస్తుంది సార్ జీవించమని చెప్పడం? మా తాతగారు చెప్పిన ఒక కథను నేను మీకు ఎప్పుడూ చెప్తూ ఉంటాను, గుర్తుంచుకోండి. మొదటి కాంతికి అమ్మాయి ఇంటికి వచ్చింది, ఇంకా ఇవాళ రేపో అనుకుంటున్నారట కాంతి జరగటానికి. అమ్మ పక్కన పడుకుంటే అమ్మకి చాలా జాగ్రత్తగా చెప్పింది, అమ్మాయి అమ్మ నెప్పులు వస్తే నన్ను లేపు, లేకపోతే ఎట్టా అని. మరి మీకు నవ్వు వచ్చింది కదా. అలాగే మీ శ్వాస గురువు శ్వాసగా మారింది అని ఎలా తెలుస్తుంది? నెప్పులు వస్తే తెలుస్తుంది. తక్షణం మీ జీవితంలో అద్భుతమైనటువంటి మార్పులు వచ్చేస్తాయి. తక్షణమే గురుస్థాయి ఎక్కడ, మనస్థాయి ఎక్కడ అంటే నెప్పులు చాలా బాగా వస్తాయి. మరి ఆ నెప్పులు భరించగలగాలి. లేదండి మాకు ఈ చిన్న చిన్న కోరికలే పట్టుకు వేళ్లాడతాం మేము, అయినా గురువుగా మారిపోవాలి, మారరు. అప్పుడేం చేయాలి? చిన్న కోరికలు పట్టుకోండి, ఆ తప్పేమీ లేదు. అభ్యాసం అనేది అందుకే గబుక్కునంత పెద్ద కోరిక. నీవే నేను, నేనే నువ్వుగా అహం బ్రహ్మాస్మి తత్వమసి ఇలా మారలే, మారగలిగితే ఇప్పుడే మారిపోయావు. మరి మారిపోయాక ఏం చేయాలి? మళ్ళా రామకృష్ణగా అడగకూడదు, ఇంకా ఏం జరిగితే అది ఏమో ఎక్కడ పోతాడో ఎక్కడ తీసుకెళ్తాడో దాన్ని ప్రాక్టీస్ చేసుకోమని చెప్తున్నాను. మామూలు జీవితం ఉన్నప్పుడు, విపరీతమైనటువంటి బాధలు మీకు లేనప్పుడు, అప్పుడు కూడా ఎందుకు చిన్న చిన్న కోరికలు కోరటం? అప్పుడు కూడా అర్థమైన బాధ లేనప్పుడు అప్పుడు ఏం కోరుకుంటాం? నువ్వు నన్ను ఎక్కడ పెడితే, ఎక్కడ ఉంచితే అక్కడ నేను జీవిస్తాను, మనస్ఫూర్తిగా జీవించడానికి ప్రయత్నం చేయండి. ఆ ప్రయత్నాన్ని ఏం చెప్పాను? ఈశ్వరార్పితం నేచ్ఛయాకృతం. కష్టం అది. అందుకని ఏంటి, ఎప్పుడైనా కష్టాలు వస్తే అడిగేయండి. ఈశ్వరుని తప్ప, గురువుని తప్ప ఎవరిని అడుగుతాం మనం? మిగతా బయట వాళ్ళని ఎవరిని అడగలేకపోయినా గురువుని ఖచ్చితంగా అడగను, అడగండి. కానీ అడిగేటప్పుడు ఏదో ఒకటి అడగండి. ఇదా అదా కుదరదు. అర్థమైంది కదా. మీకేం కావాలో అడిగిన అంత పెద్దది నాకు వస్తుందా? మీకెందుకు అవడ చూసుకోవాల్సింది ఎవడు? గురువు చూసుకుంటాడు. అర్థమవుతుంది కదా. అంచేత ఆ ధారణ యోగ్యత మనసహ, ఇలాంటి ఆలోచన ధారణ చేయగలిగేటటువంటి యోగ్యత మనసుకు వస్తుంది. ఎప్పుడు వస్తుంది? పైన నుండి 52 శ్లోకాలు మీరు చదివితే అర్థమైంది కదా. నేనేమో దాటించేసాది, ఇంకేత దాటించేశాను అంటే దాటించేయగలను కనుక. కానీ దాటించేసిన తర్వాత మీరు కూడా అలా చేయాలి అనుకుంటే ఆ సూత్రాలు మీరు చదువుతూ ఉండాలి. ఏమిటిగా కళ్ళు మూసుకోండి, ఆ శ్లోకం చదువుతూ ఆ మానసిక స్థితికి వచ్చేయండి. సమం కాయ శిరో గ్రీవం ధారయం అచలం స్థిర సంప్రేక్ష్య నాసికాగ్రం స్వం దిశశ్చానవలోకయన్. ఈ మానసిక స్థితిలో శ్వాసను గమనించుకోండి, పూర్తిగా శ్వాసను గమనించుకోండి. తీవ్రంగా బయటికి రావచ్చు, మెల్లిగా బయటికి రావచ్చు, ఒకసారి మీకు అనుభూతిలోకి రాకపోవచ్చు. మీరేం ప్రయత్నం చేయకండి, అర్థమైంది కదా. మీరు ప్రయత్నం చేస్తే సాధన పోతుంది. రిలాక్స్డ్ గా హాయిగా చూసుకోండి. ఈ శ్వాసే గురుస్వరూపాన్ని అర్థం చేసుకోండి. అదే మారుతోంది మీ మనస్సు వల్ల, రూపం మారుతుంది. లేకపోతే అది అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం యత్ పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవేన. ఈ శ్వాసే అన్నిట్లోనూ ఉంది, సర్వభూతాంతరాత్మ. ఆ గురు సన్నిధానంలో ఉన్నారు మీరు. ఆ తృప్తి, ఆ ఆనందం. ఇంకొక గురువుని ఏదైనా కోరుకోవచ్చు కనుక కోరేద్దాం మనం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంత న్యాయేన మార్గేణ మహీమహీషా గో బ్రాహ్మణేభ్యో శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్య పృథ్వీ సస్యశాలిని దేశోయం శోభరహితో బ్రాహ్మణా సంతు నిర్భయా. సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయా. సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖమాత్మీయా. అపుత్రాః పుత్రిణః సంతు పుత్రిణః సంతు పౌత్రిణః. నిర్ఘనా సఘనా సంతు జీవంతశ్చరణాశతం. Oh.